अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। गायत्री महायज्ञमु సత్రయాగ మహోత్సవము పూర్ణాహుతికి వచ్చింది. ఇది మొదలు మాత్రమే. ఇది ఆధ్యాత్మిక విద్యను ఒక కొత్త పేరుతో మనం ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం. ఆధ్యాత్మిక విద్య అంటే జీవించే కళ, విజ్ఞానము, టెక్నిక్స్. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇవాల్టి నుంచి మీరు ఏ వంశానికి చెందినవాళ్ళు? ఇక్ష్వాకు వంశానికి చెందినవాళ్ళు. ఇక్ష్వాకు వంశపు చెందితే ఏ రాజ్యం వస్తుంది? రామరాజ్యం వస్తుంది. ఆ రామరాజ్యానికి ఆధారమైనటువంటిది ఏమిటి అంటే గాయత్రి మంత్రము, యజ్ఞము. ఇవి రెండు జీవించే కళ, విజ్ఞానము, టెక్నిక్ ఉపయోగించుకోవటానికి పరికరాలు మాత్రమే. గాయత్రి మంత్రము కాని, యజ్ఞము కాని ఏ జాతికి, ఏ మతానికి, దేనికి సంబంధించింది కాదు. నువ్వు దేనికి ఉపయోగించుకుంటావు అనే దాన్ని బట్టి దాని పేర్లు మారుతూ ఉంటాయి. గురుదేవులు ఎప్పుడూ ఒక ఉదాహరణ ఇస్తూ ఉండేవారు. బ్లేడ్ ఉంటుంది, ఒక చిన్న కుర్రాడు చేతిలో తల్లిదండ్రులు భయపడి ఆ బ్లేడుని లాగేసుకుంటారు. ఎందుకు? కోసేసుకుంటాడేమో, అడిగి తెలియకుండా దెబ్బలు తగిలించుకుంటాడేమో అని. ఇంకోటి చేతిలో ఆ బ్లేడ్ ఉంటే మన జేబులు ఖాళీ అవుతాయి. తెలుసా వాడెవడో? ఎక్స్పర్ట్. బ్లేడ్ అదే. ఇంకోటి చేతిలో కనుక బ్లేడ్ ఉంటే చచ్చుబడిపోయినటువంటి మీ శరీరాలన్నీ కూడా ఆ సర్జన్ చేతిలో ఉన్న బ్లేడ్ వల్ల ఇంతకీ బ్లేడ్ ఏ జాతికి చెందింది? చిన్నపిల్లల జాతిక, జేబు దొంగల చేతిక, సర్జన్స్ చేతిక, లేకపోతే అందరికీనా? ఉదాహరణ అర్థం చేసుకోండి. గురుగారు చెప్పిన దాంట్లో గాయత్రి మంత్రము, యజ్ఞము అనేది జీవించే కళ గురించి, విజ్ఞానం గురించి, టెక్నిక్ గురించి చెప్తుంది. ఇంకా దాన్ని దేనికి ఉపయోగించుకుంటారు, ఎలా ఉపయోగించుకుంటారు అన్నదానికి భారతీయులే మూడు విధాలుగా దాన్ని ఉపయోగించుకోవటానికి ఆధారం చెప్తూ, ఇందులో మొట్టమొదటి స్థాయి శంకరాచార్యులు వారిని. మీరు ఇవాళ గర్వించడానికి కారణం ఏదైనా ఉందా? నాకేం వినిపించటం లేదే. అందరూ ఒకసారి అనండి. నేను చెప్పానా? మరి కృతజ్ఞత ఎవరికి చూపించుకోవాలి? ఇంచేత ఈ సత్రయాగ మహోత్సవాల్లో వచ్చే లాభాలు మీకు అర్థమవుతున్నాయి కదా. అందరి జ్ఞానాలు కూడా ఒక చోటకి చేర్చుకున్నాక మీరు దాన్ని దేనికి ఉపయోగించుకుంటారు అన్నది నిర్ణయించుకోవటానికి అసలు ఎన్ని సంస్థలు ఉన్నాయి అని తెలియదు చాలా మందికి. సంస్థలు చేస్తున్నటువంటి ఆ పేరుతో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి అద్వైత స్థితిలో ఉండే కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఆ కామాక్షి పీఠము, దాని వెనకాతల పరమాచార్యుల యొక్క ఆశీస్సులు, దాని వెనకాతల పరాశక్తి యొక్క ఆశీస్సులు ఉన్నటువంటి వ్యక్తి మీ ముందుకు వచ్చి దాన్నంతా చెప్పినందుకు గాను మన పరివారు వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక చిన్న సమర్పణ అంతే, అంతకంటే ఆయనకి ఇవ్వగలిగేది ఏమీ లేదు. మన లలితాపాసకులందరూ కూడా ఆయన అండన కామేశయాగ గురించి, దాని గురించి నేర్చుకోండి. దాన్ని ఈ 3-4 ఏళ్ల బట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ లలిత అనుష్ఠాన పరంపర కొనసాగిస్తున్నటువంటి ధారాభావాన్ని ఇప్పుడు నన్ను వదిలేసింది ఆవిడ. అక్కడున్న ఆవిడ కాస్త అక్కడ పోయి కూర్చుంది. అబ్బ చెప్పింది కాబట్టి అను. సరే సరే అమ్మా, ఇప్పుడు నీతో యుద్ధం చేయలేదు, ఇప్పుడు నీకు అందొచ్చేసింది. మీరు కాస్త జాగ్రత్తగా ఆ కామేశయజ్ఞం గురించి అద్వైత స్థితిని మీరు అర్థం చేసుకుంటూ చేయాలి. ముఖ్యంగా లలితోపాసన అందరికీ చెప్పటం లేదు, ఇది మీరు నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమంలో ఈ నిర్ణయానికి వచ్చిన వాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ప్రేరణ ఇస్తున్నదో ఆ ప్రేరణ వల్ల మీరు సాధిస్తోన్న కర్మలకు చాలా సైంటిఫిక్ వర్డ్ వాడారు ఆయన. ఇంకేత వైజ్ఞానిక జీవిత విధానం అని ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది. కెటాలిసిస్ అనే మాట వాడారు. మీకందరికీ కూడా ఒక ఉత్ప్రేరకం కావాలి, తెలుగులో దాన్ని ఉత్ప్రేరకము అంటాం, క్యాటలిస్ట్. మరి ఆయన మీకేమైనా క్యాటలిస్ట్ ఏమైనా మీ చేతికి అందించారా? ఆయన దగ్గరకు వస్తేనే ఇస్తానన్నారా? కాస్త మైకి అమ్మా, ఏమైనా ఇచ్చారా క్యాటలిస్ట్ మీకు? ఏంటది? కామాక్షి గారా, శంకరాచార్యులా, ఇంకా ఇప్పుడే కూర్చున్నావమ్మా? ఎవరైనా కాస్త లేచి నుంచుంటే మైక్ ఇస్తారు మీకు. నాకు వినిపించాలిగా, అక్కడికి వెళ్ళి పరిగెట్టుకి. కామేశ యాగం క్యాట్ ఎక్కుతో ఆ మైక్ తీసావు, నీ దగ్గరే ఉంచుకో, నుంచుని అక్కడే అలాగే ఉండు. ఇంకోళ్ళు ఎవరైనా మాట్లాడితే నువ్వు అందించు, అది మైక్ అలా వెళ్తుంది, ఇంకా అతను తిరగడదు. కూర్చో. ఉత్ప్రేరకము అంటే ప్రకృతిలో జరిగేటటువంటి చర్యలు చాలా తొందరగా జరుగుతాయి ఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తే. ఉదాహరణకి హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి రెండు కలిస్తే నీరు ఏర్పడుతుంది అని మీకు అందరికీ తెలుసు. సైన్స్ తెలియకపోయినా ఈ విషయం చాలా మందికి తెలుసు. నీరు ఎలా ఉద్భవిస్తుంది అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి రెండు కలిస్తే నీరు వస్తుంది. ప్రకృతిలో హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. అక్కడి నుంచి నీరు రావటానికి 2,50,000 సంవత్సరాలు పడుతుంది అని సైంటిస్టులు అంచనా విషయాలు. ఆ చర్య జరుగుతోంది నెమ్మదిగా, కానీ ఆ నీరు రావటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 కోట్ల. ఉత్ప్రేరకం వేస్తే 2 నిమిషాల్లో వస్తుంది. కానీ ఉత్ప్రేరకం తను మారదు. దేనితో అది చర్య జరిపించుకుంటోందో దాన్ని మార్చదు. హైడ్రోజన్, ఆక్సిజన్ మారదు. వచ్చే ఫలితం ఏంటి? నీరు. అది మారదు, ఫలితము మారదు, ప్రేరణ మారదు. కానీ ఉత్ప్రేరణ ఏం చేయగలిగింది? ఎంత స్పీడ్ పెంచిందో అర్థమవుతుందా? కోట్ల సంవత్సరాలు పట్టేది 2 నిమిషాల్లో జరిగిపోతుంది. మరి అలాంటి పదార్థం ఆయన మరి అంత ఈజీగా మీకు అందజేస్తారని నేను అనుకోను. కానీ ఎవరైనా ఆయన చెప్పినట్టు అనిపించింది నేను అక్కడ కూర్చొని వింటూ ఉంటే. మైక్ మైక్ ఇవ్వండి, లేచి నుంచోండి. నాకు ఈ లైట్, ఇంకోళ్ళు ఎవరైనా లేచి నుంచోండి, వాళ్ళకి ఇవ్వండి. మీకు కాస్త తొందరగా చేయాలమ్మా. ఉత్ప్రేరకము ఎవరు? ఇంకా ఎవరైనా గబగబ గబగబ నుంచుంటారా? తనకి కరెక్ట్, మీ శరీరమే ఉత్ప్రేరకము. ప్రేరణ అక్కడి నుంచే వస్తూ ఉంటుంది, ఫలితాలు ఇక్కడ వస్తూ ఉంటాయి. కానీ ఫలితాలలో వేగము దేని వల్ల వస్తుందని చెప్తున్నారు స్వామీజీ? క్యాటలిస్ట్ వల్ల వస్తుంది. ఎవరా క్యాటలిస్ట్? మీరే, మీ శరీరమే క్యాటలిస్ట్. అదేం మారదు. అటు దేవుణ్ణి కలుసుకున్నా ఇటు ఫలితాలు వచ్చినా మీరు ఎలా ఉంటారు? అలాగే ఉంటారు. అవునా కదా? చదువుకోకముందు ఒకలాగా ఉన్నారు, చదివేక ఒకలా ఉన్నారు, ప్రెసిడెంట్ అయ్యాక ఒక ఫలితాలు వేరువేరుగా వస్తూ ఉంటాయి మీకు. కానీ మీరు, మీ శరీరము, మీ శరీరంలో ఉన్న అందము కానీ ఇంకా మిగతా లక్షణాలన్నీ కూడా అలాగే ఉంటాయి. ఆ అద్భుతమైనటువంటి సందేశాన్ని గుర్తుంచుకోండి. మీరందరూ ఎవరు? ఉత్ప్రేరకం ఏం చేస్తుంది? కోట్ల సంవత్సరాలు పట్టేది. మరి మీరు పృథ్వీపై స్వర్గావతరణ ఎన్ని రోజుల్లో చేయాలి? 2 నిమిషాల్లో చేయాలి. మీ శరీరం ఉత్ప్రేరకంగా మారితే. కానీ ఉత్ప్రేరకంగా మార్చటానికి 3 రకాలైనటువంటి సాధనా విధానాలు ఉన్నాయి. అందులో అద్వైత సాధనా విధానం అత్య సర్వోచ్చ స్థితి. అది దాన్ని ఏ స్థితి అని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ? సుషుప్తావస్థ లేకపోతే నిద్రాస్థితి. మన మాటలు ఎంతగా వాటి అర్థాన్ని మర్చిపోయాయి అంటే, అసలు నిజానికి నిద్రాస్థితిని ఉపనిషత్తుల్లో కారణ జగత్ అంటాం. కారణ జగత్ అంటే ప్రతిదానికి కారణం అదే. ఇక్కడ ఏమి జరుగుతున్నా కూడా మీ నిద్రాస్థితి వల్లే జరుగుతుంది. చివరికి ఇప్పుడు నిద్రాస్థితి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, నిద్రపోకుండా ఎంత పనులు చేయగలం? పరీక్షలప్పుడు అప్పుడు తల్లిదండ్రుల్ని నేను చూస్తూ ఉంటా, వాళ్ళు పిల్లలు పడుకోవటం వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు నిద్ర ఆపుకోలేదు. ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లం. వాళ్ళు పిల్లలు నిద్రపోకుండా చదువుకోవాలి, వాళ్ళు నిద్రపోవాలి. వాళ్ళు నిద్రపోతూ వాళ్ళు నిద్రపోకుండా ఉండాలి. కానీ నిద్రాస్థితే కనుక కారణ జగత్తు అవుతే, మీకు ఎక్కడైనా ఏదైనా మార్పులు జరిగితే, పరిస్థితులను మార్చితే కారణం పోదు. పరిస్థితులు మార్చితే కారణం పోదు కదా. కానీ కారణాన్ని మార్చేస్తే నిద్రలో అది చేయగలిగేటటువంటి మొత్తము సాధనా విధానాన్ని ఆ కామేశయాగం ద్వారా అందించారు. ఆ లలితాదేవి యొక్క అంకుశము, పాశము, ఇక్షుదండ, పంచ బాణాలు, పూలు, లేకపోతే మీ పంచేంద్రియాలు. మీ పంచేంద్రియాలుగా దాన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది. ఆ సాధనా విధానం అంతా కనుక మీరు చేస్తూ ఉంటే, మీరు తొందరగా క్యాటలిస్ట్ అవుతారు. అంచేత అదొక సాధనా విధానము. ముఖ్యంగా లలిత సహస్రనామాలలో, రహస్య సహస్రనామాలలో దీని రహస్యాలు చాలా ఉన్నాయి. ఆ కోణాలలో మన పరివార వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ కామేశ యాగంలో క్యాటలిస్ట్ గా మనం మారాలి, ఉత్ప్రేరకుడుగా మనం మారాలి. ఉత్ప్రేరకంగా మారిన తర్వాత ఇంకొకటి సంఘటన గుర్తుంచుకోండి, ఈ ఉత్ప్రేరకము ఇటు వాటికి చెందదు, ఫలితానికి చెందదు. చర్య పూర్తయిపోగానే అది మళ్ళా అది అలాగే ఉంటుంది, మార్పు రాదు. అలాగే మీలో ఏం మార్పులు రావు. సాధకుల్ని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. గురువుల యొక్క జీవిత చరిత్రలో వాళ్ళ చిన్నప్పుడు ఫోటోలు, పెద్ద అయ్యాక ఫోటోలు, ఇంకా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చే మార్పులు ఏవైనా వస్తాయి తప్ప శరీరంలో శారీరకమైనటువంటి మార్పులు ఏమీ రావు. ఆ పంచ జ్ఞానేంద్రియాలు, ఆ పంచ కర్మేంద్రియాలు, ఆ పంచ ప్రాణాలు, ఆ పంచ తన్మాత్రలు 20, వాటిని శాసించేటటువంటి మనో బుద్ధి చిత్త అహంకారాలు. ఈ మనోబుద్ది చిత్తహంకారాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటటువంటి శక్తిని లక్ష్మీ శక్తి అంటాం. అంతఃకరణాలను కంట్రోల్ చేసేటటువంటి శక్తి లక్ష్మీ శక్తి అంటాం, ఐశ్వర్య శక్తి అంటాం, రకరకాల పేర్లు పెడతాం. ఇందులో లక్ష్మి అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుంచుకోవాల్సింది, లక్షణాలను ఉత్పత్తి చేసేది. ఒకసారి చదివేయమ్మాది, కాస్త బైక్ ఇవ్వండి, తను గట్టిగా చదివేస్తుందని. ఒక పేరా చదివి ఆపు. లలితా సాధకులందరూ అటు వెళ్తే మహాలక్ష్మి సాధకులందరూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏది ఎక్కడున్నా కానీ శివన్నారాయణ ఇంట్లో అయ్యా కాస్త చూస్తారు మహాలక్ష్మి సాధన ఇక్కడ 21 రోజులు ఆయన చేశాడు. మన శరీరంలో ఆ మహాలక్ష్మి ఎలా ఉంటుంది? అద్వైతంలో ఉన్న ఉత్ప్రేరకం ఎక్కడుంటుంది? మొత్తం శరీరం, మనోబుద్ధి చిత్త అహంకారాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇది అద్వైత సాధనకు సంబంధించినటువంటి కామేశ్యాలు. అది అక్కడ నేర్చుకుంటాం మనం. ఈ మహాలక్ష్మి సాధన శ్రద్ధా సాధన అని కూడా అంటూ ఉంటాం మనం. యోయ శ్రద్ధ సయేవ సహ, నీ శ్రద్ధ ఎలా ఉందో అలాగే నువ్వు ఉంటావు. నువ్వు అంటే ఎవడు? ఇప్పుడున్న కొత్త భాష, ఇవాళ నేర్చుకున్న భాష, ఉత్ప్రేరకుడు. నీ శ్రద్ధ దేని మీద ఉందో దాన్నే నువ్వు ఉత్ప్రేరణ చేస్తావు. నీ లక్షణం ఏంటి అంటే ఉత్ప్రేరకం. ఉత్ప్రేరకం అంటే ఏమిటి? ఏ ఫలితాన్ని కావాలనుకున్నా చాలా తొందరగా తెచ్చేసుకోవచ్చు మీరు. కానీ ఈ ఉత్ప్రేరకము, ఈ శరీరము, ఈ క్యాటలిస్ట్ తనంతట తాను ఏ రసాయనిక చర్యను కానీ ఏ కారణాన్ని కూడా మొబిలైజ్ చేయలేదు, ఏ ఫలితాన్ని కూడా అది మార్చలేదు. ఏం చేయగలదు అది? కాలాన్ని చాలా చాలా వేగంగా చేయగలుగుతుంది. 119వ పేజీలో మన 119వ పేజీలో ఆ విషయాలు మీకు చెప్పబడి ఉన్నాయి. ఒకప్పుడు నడక ఉండేది మనకి, తర్వాత అశ్వాలు, గుర్రాలు, ఏనుగులు, దాని తర్వాత బండ్లు, దాని తర్వాత ఏరోప్లేన్స్. నడక దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు జరిగిందేంటి? స్పీడ్ పెరిగింది కదా. మీ శారీరకమైనటువంటి భౌతిక శరీరము అంత స్పీడ్గా వెళ్లగలుగుతోంది. ఇదివరకు దాంతో పోలిస్తే ఎంత? అనంతమైన స్పీడ్ అని చెప్పుకోవచ్చు. ఇదివరకు సముద్రాన్ని దాటి వెళ్ళటం అంటేనే అసలు అసంభవం. అది సముద్రాన్ని దాటి ఎవరైనా వెళ్తే మళ్ళా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చేది. ఆఖరికి శ్రీ అరబిందో కూడా ప్రాయశ్చిత్తం చేసుకుంటే గానీ ఆయనకి పెళ్లి కాలేదు, ఎందుకంటే ఆయన సముద్రం దాటి వచ్చాడు కనుక. ఇప్పుడు సముద్రం దాటకపోతే పెళ్లి అవుదేమో అనేటటువంటి డేంజర్ ఉంది. యోయ శ్రద్ధ సయేవ స, దాని గురించి చెప్తున్నాను. మీ ఉత్ప్రేరకాన్ని యొక్క లక్షణాలు ఎలా మార్చుకోవాలో అది లక్ష్మి. ఇంకా ఎప్పుడైతే ఉత్ప్రేరకం యొక్క లక్షణాలు మారుతాయో అది ఏ సంకల్పాలను భౌతిక రూపిస్తుంది ఆ వేగం మారిపోతుంది ఆ దిశలో. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సైంటిస్టులు కనిపెట్టింది ఏంటంటే ఒక రసాయనిక చర్యకు పనిచేసినటువంటి ఉత్ప్రేరకము ఇంకో చర్యకు పనిచేయదు. దానికి ఆ లక్షణాలున్నాయి. అలాగే లక్షణాలను మన శరీరంలో ఎలా మార్చుకోవాలి, దానివల్ల ఏం జరుగుతుంది, కావలసిన ఫలితాలు తొందరగా వస్తాయి, దాన్నే కదా లక్ష్మి అంటాం. అది ఎక్కడుంది మన శరీరంలో అన్నది టానీ నేడర్ అనేటువంటి సైంటిస్ట్, ఫిజియాలజిస్ట్. ఇప్పుడు మొత్తం పృథ్వీగ్రహం మీద, పృథ్వీగ్రహంలో ఉన్న గవర్నమెంట్ లో అందరికీ కూడా ప్యారలల్ గా గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. అది చాలా మందికి ఇంకా తెలియదు. పృథ్వీపై స్వర్గావతరణ గురించి మేము ఇంత మనం వాపోతున్నాం. ఆయన పేరు టానీ నేడర్. ఆయనకి పట్టాభిషేకం చేసినటువంటి వ్యక్తి ఆయన పేరు మార్చాడు. ఆయన నేదర్ రామ్ అని, నువ్వు రామరాజ్య స్థాపనకి అభిషేకం చేసుకున్నాను అని. ఆయన బంగారు కాసులు అవి కూడా వేరుగా ప్యారలల్ గా నడుస్తున్నాయి. అమెరికాలో ఆ ఊరి పేరు నాకు గుర్తులేదు, వాస్తు శాస్త్ర ప్రకారము ఆ ఊరు మొత్తాన్ని పడగొట్టేసి వాస్తు ప్రకారం దాన్ని నిర్మిస్తున్నారు. వాస్తు గురించి కూడా నేను చెప్పాను కదా మీకు, చెప్పానా? వాస్తు గురించి చెప్పానా? వాస్తు దోష నివారణ గురించి, వాస్తు గురించి నాకు తెలియదు కానీ దోష నివారణ నాకు తెలుసు. ఏమని అందించేశాను మీకు? దానికి అంతర్యాగము అని. లలిత రహస్యనామాలలో కూడా ఈ అంతర్యాగము, బహిర్యాగము ఇవి రెండూ ఉంటాయి. ఈ బహిర్యాగము కంటే అంతర్యాగము చేస్తే 25 కిలోమీటర్లు మాత్రమే ఈ యజ్ఞ ప్రభావం ఉండేది. రసులు ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది? ఇవాళ యజ్ఞాన్ని కూడా కలుపుకుంటే ఆ శక్తి ఎంత దూరం వెళ్ళింది? 145 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. కారణమేంటి? మీరు ఆ యజ్ఞాన్ని మొదలెట్టే ముందు అంతర్యాగం చేసుకుని మొదలెడుతున్నారు. అందరూ చేయక్కర్లే. వచ్చిన వాళ్ళు అప్పుడు ఎంతమంది ఉన్నారో వాళ్ళ అంతర్యాగం చేసుకొచ్చుంటున్నారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ బహిర్యాగానికి వస్తున్నారు. డేట్ ఇంకోట
కార్మిక దోషము, జియోపతి కార్మిక జియోపతి ఎన్ని దోషాలు సర్పదోషాలు సర్వదోషం ఏం లేదు.
ఇప్పుడు ఈ యజ్ఞము అంతర్యాగంగా మనం చేస్తే సమస్త గ్రహ వాస్తు దృష్టి దోష నివారణ అయిపోతుంది అని చెప్పాను కదా. ఇవాళ ఆయన ఆ ఇన్స్ట్రుమెంట్ గురించి నిన్న చెప్పాను నేను. దాన్ని సైంటిస్టులు వాతావరణంలో ఉండేటటువంటి ప్రమాదాలు కాకుండా జియో స్ట్రెస్ అని చెప్తారు వాళ్ళు. వాళ్ళు వాడే భాష ఏంటంటే భూమి మీద భారం పట్టడం వల్ల వచ్చేటటువంటి భయంకర పరిణామాలు. ఇవాళ దాన్ని స్ట్రెస్ చేస్తే యజ్ఞంలో కూర్చున్న ప్రతి వాడికి కూడా జీరోకి వచ్చేసింది. ఆ క్షణంలో వాడికి ఏ గ్రహ యొక్క దోషము కాని, వాస్తు యొక్క దోషము కాని, ఇంకా దృష్టి దోషము కాని లేవు. సర్పదోషాలు కూడా గ్రామదేవత పితృదేవతలో వచ్చేటటువంటి కులదేవత యొక్క దోషాలు కొన్ని వాళ్ళకి కరెక్ట్ గా మనం గుర్తించకపోతే అది చేస్తే అన్ని దోషాలు కూడా నివారణ అయిపోయాయి. అది నేను మీకు నిన్న చెప్పాను. ఆ సైంటిస్ట్ కొన్ని కారణాల వల్ల రాలేదు. అతని దగ్గర ఇతను ట్రైనింగ్ పొందాడు అని చెప్పాను కదా. అంచేత మీ ఏరియాలో వాటిలో కూడా కొంతమంది యువకులు కనుక దాన్ని మీరు ట్రైన్ చేసుకుని నేర్చుకుంటే ఇంకక్కడ సైంటిఫిక్ గానే వెళ్తారు తప్ప ఇంకా ఈ పేర్లుండవు. సర్పదోషము వాస్తుదోషము ఇది అనుకుండా జియో స్ట్రెస్ మేనేజ్మెంట్, మెంటల్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎమోషనల్ డిజార్డర్స్ పేర్లు మారే అంతే. అదా వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ చేసింది ఏంటంటే 21 రోజుల పాటు మీరు చేసినటువంటి గాయత్రి మహాయజ్ఞంతో పాటు ఈ అంతర్యాగం కలపటం వల్ల ఆ ఇన్స్ట్రుమెంట్ ఏం చూపిస్తోంది అంటే ఇంకో 5 ఏళ్ల వరకు ఈ దోష ప్రభావాలు మీ మీద ఉండవు. దానికి కారణం ఏంటి అంటే స్వామీజీ చెప్పిన కామేశ యజ్ఞమే, క్యాటలిస్ట్ పేరు నాకు చాలా నచ్చింది. ఉత్ప్రేరణ మీ శరీరంలో ఉన్నటువంటి ఈ అంతేనా, తర్వాత మీరందరూ కూడా ఇంకా పూర్తి అయిపోతుంది కనుక రేపు పూర్ణాహుతి ఉంటుంది ఇంకేం ఉండదు కనుక ఇవాళ ఈ యాంగిల్లో దీని గురించి తెలుసుకోదలుచుకున్న వాళ్ళు దాన్ని వాళ్ళు మామూలుగా ఒక ఇటిక దాన్ని కనుక పెడితే దాని ఆర అబౌట్ 1 సెంటీమీటర్ అటు ఆర అంటే తెలుసు కదా, దాని కాంతి వలయం తేజో వలయం 1 సెంటీమీటర్ కానీ 2 సెంటీమీటర్ల వరకే ఉంటుంది. కానీ ఇలా 12 ఇటికలు మీరు పెడతారు కదా, పెడితే ఎంత వచ్చింది? 45 అదేలే, 40-45 అంటే అందులో మనకి అంకెలు ఏముంది కానీ 45 మీటర్స్ వరకు కూడా దీని శక్తి వెళ్తుంది. సాధారణంగా మనం ఇప్పుడున్నటువంటి ఫ్లాట్స్ లో కనుక చూస్తే 2-3 ఫ్లాట్స్ వరకు కూడా దీని శాంతి వెళ్ళిపోతుంది కేవలం ఆ యజ్ఞ స్థలం అలా పెట్టడం వల్ల. జై గురుదేవ్. ఇప్పుడు నిద్రాస్థితి గురించి అద్వైత స్థితి గురించి ఉన్నటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జాగ్రత్త స్వప్న సుషిప్త అవస్థితుల్లో మనం వేరువేరుగా జీవిస్తున్నాం. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు స్వప్నావస్థలో ఉండవు, స్వప్నావస్థలో ఉన్నప్పుడు జాగ్రత్తావస్థలో నిద్రావస్థలో ఉండవు, నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈ రెండు ఉండవు. ఈ మూడింటిని కలిపేటటువంటి టెక్నిక్ గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ విద్మహే ధీమహి ప్రచోదయాత్. విద్మహే సబ్జెక్ట్ తెలుసుకున్నాం, ధీమహే బ్రెయిన్ యొక్క క్యాటలిస్ట్ లోకి దిగింది, లేకపోతే క్యాటలిస్ట్ యొక్క బ్రెయిన్ లోకి దిగింది, ఉత్ప్రేరకుడు యొక్క బ్రెయిన్ లోకి దిగింది. దాని తర్వాత వాడు ఏం చేస్తాడు? ప్రచోదయాత్, దాన్ని ఫలితం వచ్చేటానికి ప్రయత్నం చేస్తాడు. ఈ మూడింటిని కలపటానికి కావలసినటువంటి రామరాజ్య స్థాపనకి ఉపయోగపడ్డటువంటి వ్యక్తులే నిన్న మనం మాట్లాడుకుంటున్నాం కదా. కానీ ఒక చిన్న మార్పు ఏం చెప్పాను నేను, రాముడు కాదు శంకరాచార్యులు. మరి ఇప్పుడు మనం గట్టిగా చప్పట్లు కొట్టుకోవచ్చా? నేను కొట్టమని కానీ కొట్టేయటం ఎలా అయింది? ఎందుకు కొట్టమన్నా? ఆంధ్రులు కనుక. మరి అది నాకు తెలీదు, ఆయన చెప్తూ ఉంటే విన్నాను. నేను ఇంతకు ముందు నేను ఇంకో పిహెచ్డీ థీసిస్ గురించి చెప్పాను, హనుమంతుడు ఆంధ్రుడే, హనుమంతుడు రుద్రావతారం అంటే శివాంశే, అంచేత శివాంశకి ఆంధ్రాకి ఏదో లింక్ ఉందేమో. మరి సరే, ఇప్పుడు ఈ మూడింటి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మూడు టెక్నికల్ వర్డ్స్ వాడతాం మనం. నిష్ట జాగ్రత్త అవస్థలు ఉపయోగిస్తాం, శ్రద్ధ స్వప్నావస్థలు ఉపయోగిస్తాం, ప్రజ్ఞ నిద్రావస్థలు ఉపయోగిస్తాం. ప్రజ్ఞ అనేది సరే, బ్రెయిన్ అన్నది ఎలా ఉపయోగిస్తుకుంటామో అక్కడ మళ్ళా శివతాండవ స్తోత్రమే ఇవాళ వస్తుంది, మళ్ళా శివుడే అక్కడికి వస్తున్నాడు. అంచేత నిన్న ఇవాళ కూడా శివుని రోజే. నిష్ట శ్రద్ధ ప్రజ్ఞ ఈ మాటలు మీకు బాగా అర్థమయ్యాయి కదా? అర్థమైన వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. పర్వాలేదు, ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలకి సంబంధం ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి శ్రద్ధ మార్చేటటువంటి శక్తిని విష్ణు శక్తి, పరిపాలనా శక్తి అంటాం. మంగళకరమైనటువంటి ఆలోచనలు అవి మీకు రావటాన్ని శివతత్వము, మంగళకర తత్వము, బ్రెయిన్ అంటాం. దాన్ని సృజనాత్మకంగా నవనిర్మాణంగా ఉపయోగించుకునేటటువంటి శక్తిని బ్రహ్మ నాభి దగ్గర, బ్రహ్మ నాభి, విష్ణు యొక్క నాభి నుంచి బ్రహ్మ ఉత్పత్తి అయ్యి సృష్టి అంతా రచించాడు. హృదయము ఇంకో పేరు శ్రద్ధ, ప్రజ్ఞ ప్రజ్ఞ శివ. ఇక్కడ ఈ మహాశివ సాధన ఆయన చెప్పారు, దానికి కావలసినటువంటి నిర్ణయాలు ఆ కామేశ్వరం గురించి మనం నేర్చుకున్నాం. ఇంకా ఆయన దిశానిర్దేశంలో ఇంకా మెల్లిమెల్లిగా ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్లు పైకి లేస్తారు. లక్ష్మీ సాధన, శ్రద్దా సాధన చేసేవాళ్ళ వెనకాతల మన శరీరంలో ఉన్నటువంటి లక్ష్మీదేవితను ఆ టోనీ నేడర్ ఎవడవుతే ఇప్పుడు అన్ని గవర్నమెంట్స్ కి ప్యారలల్ గా రామరాజ్యం నడుపుతున్నాడు, చాలా మంది తెలియదు కూడా. నిజంగా 2000 సంవత్సరంలో అది స్టార్ట్ అయిపోయింది. అది దానికి ఒక స్కూల్ ఉంది, కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, అదొక బిల్డింగ్స్ అది కరెక్ట్ చేసుకోవాలంటే వాస్తు దోషాన్ని నివారించడానికి మొత్తం సిటీనే కొలదోశారు వాళ్ళు. ఈ వాస్తు దోషం ఉన్న దాంతో రామరాజ్యం కుదరదు. మనమేం చేశాం? వాళ్లలాగా సిటీస్ దాన్ని కూల చేయలేం కనుక ఏం చేసుకున్నాం? దేన్ని ఏం చేయకలే, ఇది కాస్త మీ ఇంట్లో ఉండి రోజు అంతర్యాగం చేసుకుంటూ ఉంటే అన్ని దోషాలు పోతాయి. కానీ ఈ మహాలక్ష్మి సాధన కావాల్సింది చూడండి, ఇంకా నువ్వు చదువు గట్టిగా, మైక్ తీసుకో, వినిపించడం లే, గట్టిగా చదువు, లేకపోతే చదివేయడం ఉన్నారు కాస్త. రైట్, అది చూసి చదివేయటమే, గట్టిగా చదువు, కూర్చో, కూర్చుని చదువు, కూర్చోవేయండి. అక్కడ అన్ని చెప్పాలా మీకు?
లక్ష్మీ రిప్రజెంటింగ్ వెల్త్ హెల్త్ అండ్ ద నర్సింగ్ పవర్ ఆఫ్ మదర్ డివైన్ రిసైడ్స్ ఇన్ ద చెస్ట్ ఇన్ ద హార్ట్ యాజ్ హర్ చీఫ్. హర్ ఫోర్ హ్యాండ్స్ రిప్రజెంట్ ద ఫోర్ చెంబర్స్ ఆఫ్ ద హార్ట్ సీ ఫిగర్స్ 164 అండ్ ఆన్ ది
క్లియర్ గా లేదు, క్లియర్ గా లేదమ్మా.
దే రిప్రజెంట్
మైక్ తో ప్రాబ్లం అమ్మా, ఎయిర్ వస్తుంది మైక్ లో, తనకిచ్చే ఇంకోటి. నువ్వు రా అమ్మా, వెంకటేష్ నువ్వా, చూడండి మరి మీరు టెస్ట్ చేద్దాం ఎవరికి క్యాటలిస్ట్ అవుతాడో.
లక్ష్మీ రిప్రజెంటింగ్ వెల్త్ హెల్త్ అండ్ ద నర్సింగ్ పవర్ ఆఫ్ మదర్ డివైన్ రిసైడ్స్ ఇన్ ద చెస్ట్ విత్ ద హార్ట్ యాజ్ హర్ సీట్. her four hands represents the four chambers of the heart.
Lakshmi Devi manam bhautika shariramlo chati lo untundi hrudayamlo nivasam untundi aavidi yokka nalugu chetulu kuda hrudayam yokka nalugu bhagaluga telusukondi.
And on the molecular level they represent the four chains of the hemoglobin molecule.
కెమికల్ గా మీరు ఇంకా కిందకి వెళ్ళదలుచుకుంటే హెమోగ్లోబిన్ గ్లోబిన్ ఒక మాలిక్యూల్ ఉంటుంది, హెమోగ్లోబిన్ మాలిక్యూల్ అది సైంటిఫిక్ వాళ్ళకి అర్థం అవుతుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది, దానికి కూడా నాలుగు చేతులుంటాయి.
విచ్ క్యారీస్ లైఫ్ సస్టైనింగ్ ఆక్సిజన్ టు ఆల్ ద టిష్యూస్ ఆఫ్ ది బాడీ.
అదేం చేస్తుంది అంటే ఆ హెమోగ్లోబిన్ మన శరీరానికి ప్రాణశక్తి కావలసిన ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని అది నాలుగు తన చైన్స్ తోనూ పట్టుకుని మన కణకణానికి అందజేస్తుంది. అది హృదయం నుంచి వస్తుంది.
ద హార్ట్ సర్క్యులేట్స్ ద ఫ్లూయిడ్ ఆఫ్ ద బాడీ. లక్ష్మి హూ ఈస్ డిపిక్టెడ్ స్టాండింగ్ ఆన్ లోటస్ ఆన్ వాటర్ ఈజ్ ది కన్సోర్ట్ ఆఫ్ విష్ణు హూ ఈజ్ ఆల్సో ఆఫెన్ డిపిక్టెడ్ యాజ్ రిసైడింగ్ ఇన్ ద వాటర్.
ఫ్లూయిడ్ ద్రవతత్వము అనేది చాలా ముఖ్యం. అందుకే భగవంతుడిని కూడా రసోవై సహా, రసము అనేది దేనివల్ల వస్తుంది? జలతత్వం వల్ల వస్తుంది, రసానుభూతి. అంచేత మీ అనుభూతులన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే మీ శరీరంలో ప్రవహిస్తున్నటువంటి నెత్తురు. అంచేత మీ శరీరంలో ప్రవహిస్తున్నటువంటి నెత్తురు యొక్క అనుభూతి చెందేటటువంటి స్వభావాన్ని మార్చేస్తే మీరు మారిపోతారు. నెక్స్ట్ అయిపోయిందా? అంతే కదా మా విషయం గురించి. ఇది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనలో ఉన్నటువంటి అనుభూతులు దేనివల్ల వస్తూ ఉంటాయి? అనుభూతులు దేనివల్ల వస్తూ ఉంటాయి? ఆలోచన వల్ల కాదు, ఇదివరకు ఉన్న అనుభవాల వల్ల. అనుభూతి కదా, ఇదివరకు కలల్లో ఏంటంటే శ్రద్ధ ఏ స్థలానికి ఏ తలానికి చెల్లిందని చెప్పాను నేను. స్వప్న స్థితి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన ఋషులందరూ కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే స్వప్నాల గురించి వివరణ చెప్పలేనటువంటి ఊరు ఏదైనా ఉంటే అసలు ఆ ఊళ్ళో ఉండకండి అని చెప్పేవారు. ఇప్పుడు కలలంటే నవ్వుతాం, కలల కన్నా అంతేగా. కానీ యాజ్ ఎ సైంటిస్ట్ నేను మీకు చాలాసార్లు చెప్పాను, ప్రతి సైంటిఫిక్ డిస్కవరీ కూడా కలల మీదే ఆధారపడి ఉంది. ఏ సైంటిస్ట్ కూడా దాని గురించి కలలు కనకుండా అది చేయలేకపోయాడు. కానీ సైంటిస్ట్ చేసేది ఏంటి అంటే ఏ శ్రద్ధ అవుతే ఉన్నదో ఏ కల అవుతే ఉన్నదో దాన్ని ప్రచోదయాలు భౌతిక జగత్తుకి దింపటానికి ట్రై చేస్తాడు. కలలుగానేవాడు ఆలోకల్లోనే ఉంటే ఏమవుతుంది? కలల్లో మీరు రాజు అయిపోయానని కలగంటారు, నిద్ర లేస్తారు, ఏమవుతుంది? మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మహాలక్ష్మి సాధన గురించే నేను చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను కానీ అవకాశం దొరకలేదు. కానీ ఇవాళ నేను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు మొట్టమొదట ఇందాక ఆ కామేశ యాగంలో ఏం నేర్చుకున్నారు? మీరెవరు? ఉత్ప్రేరకులు. అంచేత కలలలో 1000 సంవత్సరాలలో జరిగిపోతుంది అది. ఇంచేతంటే అక్కడ ఉత్ప్రేరకం యొక్క కేంద్రంలో ఉంది అది. కెమికల్స్ అక్కడున్నాయి, అనుభూతులు ఇవ్వగలిగేటటువంటి ఉత్ప్రేరకం అంతా అక్కడ ఉంది. కనుక కలల్లో అప్పటికప్పుడే అవి జరిగిపోతూ ఉంటాయి. జరిగినప్పుడు 100 సంవత్సరాల పాటు మీరు కష్టపడ్డారు, సుఖపడ్డారు, అదిపడ్డారు, రకరకాల భావాలన్నీ మీకు వచ్చి ఉంటాయి. కలలలో ఆ భావాలు మీరు అనుభవిస్తున్నారా లేక అనుభవిస్తున్నాను అనుకుంటున్నారా? అనుకోరు. నిజంగా పూర్తిగా అనుభూతిలో మునిగిపోతారు మీరు. అక్కడ ఉన్నటువంటి బాధ చాలా బాధాకరంగా ఉంటుంది. అక్కడున్న సుఖం సుఖానుభూతిస్తూ ఉంటుంది. ఇప్పుడు కనుక పైనున్న ప్రజ్ఞాస్థితి నుంచి కనుక ఈ క్యాటలిస్ట్ గా మీరు మార్చుకోగలిగితే, దానికి ఆయన సాధన చెప్పాడు 4 అంకుశము, పాశము, పిండి పిండి అయిపోయేటటువంటి ఇక్ష్వాకు వంశం అంతా వాళ్లేనేమో, ఈ ఇక్ష్వాకు దండం ఉపయోగించుకునే వాళ్లేమో. అవ్వకపోయినా భావం అదే. దాని తర్వాత మన పంచేంద్రియాలు మన నిగ్రహంలో ఉండాలి. అటువంటి ఉన్నవాడు కలగంటున్నాడు. కలలో ఏం చూశాడు వాడు? ఓ 100 సంవత్సరాల పాటు జరిగిన ఓ సంఘటన చూస్తాడు. నిద్ర లేవగానే ఓ 1 నిమిషం ఏంటుంది, అంతే కదా. 100 సంవత్సరాలు జరిగిన కల మీరు గన్నారు, నిద్ర లేవగానే ఇక్కడ ఎంత టైం పాస్ అవుతుంది? 1 నిమిషం 2 నిమిషాలు అంతే కదా ఓ సప్నాలు. కాదు, మీరే కనుక క్యాటలిస్ట్ అవుతే ఏమవుతుందా? 2 నిమిషాల్లో మొత్తం దిగిపోతుంది కిందకి. ఆ టెక్నిక్ ఈ మహాలక్ష్మి సాధనలో ఉన్నది. ఆ మహాలక్ష్మి సాధనలో ఉన్నటువంటి ఏ విధంగా అవుతే కామేశ యజ్ఞంలో అంకుశాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నాం? చెప్పాను ఇందాక స్వామీజీ, అహంకారాన్ని అడగదొక్కటానికి, పాశము కారం తగ్గించుకోవటానికి, మీలో ఉన్న కారం. మమ కారము అంటే అర్థం కూడా వస్తుందేమో కదా. మీ యొక్క కారం తగ్గాలి. మీ యొక్క కారం ఏమిటి? ఇతరుల మీద మీకున్నటువంటి సోకాల్డ్ కారాలు, మమకారాలు, అవి పోయి మరి ఏం పాశం కావాలి? ధర్మపాశం కావాలి. తర్వాత ఎలాంటి భౌతిక స్థితి వచ్చినా, ఎంతలా మీరు అడగదొక్కవేసిబడుతున్నా కూడా నో రియాక్షన్. ఏ రియాక్షన్ రావాలి? మధురమైనటువంటి రియాక్షన్ రావాలి, ఆహ్లాదకరమైనటువంటి రియాక్షన్ రావాలి. సిద్ధి, అతనికి సిద్ధి ఉంది అని అందరికీ తెలిస్తే ఆయన ఏం చెందుతాడు? ప్రసిద్ధి చెందుతాడు. అవునా? ప్రసిద్ధి అంటే మీకు అర్థం తెలియదేమో, ఇంకా అసలు అర్థం ఇదే. అంచేత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందరికీ అలా అందజేయవచ్చు అనే తెలు చెప్పేవాడు ఏమవుతాడు? ప్రహ్లాదుడు అవుతాడు. ప్రాకలిస్తుంది అక్కడ సిద్ధి కాదు, ఆహ్లాదం గురించి చెప్తున్నా కదా. ప్రహ్లాదుడు పేరు విన్నారా? అంచేత ఆ ప్రహ్లాద స్థితి మీరు కనుక నేర్చుకోగలిగితే, తన తండ్రి ఏం చేశాడో తెలుసు కదా. పోనీ ఎవరి దగ్గరికైనా మొరపెట్టుకుందామంటే వాడే రారాజు, ఇంకా వాడి దగ్గర ఇంకా వాడిని ఎవడు కంట్రోల్ చేస్తాడు? కానీ ఎప్పుడైనా అతని నోటిలోంచి తండ్రి మీద కానీ తన్ని బాధ పెడుతున్న వాళ్ళ మీద కానీ ఒక్క మాట అయినా వచ్చిందా? అంచేత ఆ నిద్రాస్థితిలో కనుక ఆ స్థితి మీకు ఉపయోగపడాలి అంటే కిందన ఏ స్థితి ఉండాలి? ప్రహ్లాద స్థితి ఉండాలి. అందువల్లే కావాలని ఇక్కడ పెట్టాం మనం మంత్రాలయంలో. అదేంటి ప్రహ్లాదుడు గురించి చెప్తాం మంత్రాలయం వచ్చింది? రాఘవేంద్ర స్వామి ఇక్కడే యాగం చేశాడు, అతను యాగం చేశాడు. అందుకే చెప్తున్నాను యజ్ఞాలు గాయత్రీ మంత్రాన్ని మీరు ఉపకరణాలుగా చేసి జాతి మత కుల లింగ భేదాలు లేకుండా దాన్ని పాటిస్తూ ఉంటాం. ఎవరు ఏ సంస్థకి చెందిన వాళ్ళు అయితే ఆ సంస్థకి ఎదగండి. ఉపకరణాలు అవే, కాగితం పెన్ను, వాటితోనే విద్య అంతా వస్తుంది మీకు. పుస్తకాలు కూడా ఇంక కాగితం మీద ఉన్నదేగా, ఇంకోడెవడో గుద్దాడు దాన్ని, కానీ కాగితం మీద ఇంకుంటేనే కదా పుస్తకం అవుతుంది అది. అంచేత ఏం కావాలి మనకి? ఇంక్, కాగితం. ఈ జీవన దేవత సాధన చేయటానికి కావాల్సింది గాయత్రి. ఇక్కడ గాయత్రి అంటే మీరు ఫార్ములా లాగా ఓం భూర్భువః స్వః తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియే యో నః ప్రచోదయాత్ అని అర్థం చేసుకోండి. ఫార్ములా లాగా, ఫార్ములా చాలా విషయాలని తందులో క్రోడీకరించి ఉంటుంది. సకల దేవతలు అందులో ఉన్నారు గాయత్రి మంత్రంలో. దేవతలు అంటే ఇక్కడ నేను చెప్పాను, మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడూ దేవతల్ని మీరు పైన వెతుక్కోకండి. ఎక్కడుంటారు దేవతలు? ప్రకృతిలో ఉంటారు. వాయుర్ దేవత, వాయు ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఎక్కడో కూర్చుని ఉన్నాడా? మీ శరీరంలో ప్రతి నిత్యము లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు. పృథ్వీ దేవత వైకుంఠం నుంచి తీసుకొద్దామా? వరుణో దేవత నీటిని ఎక్కడి నుంచి తీసుకొద్దాం? చూశారు ఎప్పుడైనా నీటిని మీరు? ఈ పంచదేవతల యొక్క సాక్షాత్కారం యొక్క తత్వాలు ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో నిద్రాస్థితిలో ఉంటారు. వాటిని జ్ఞానేంద్రియాలకి అందజేసేటటువంటి ప్రాణశక్తి హృదయం నుంచి వస్తుంది. అందుకే హృదయం ఆగిపోతే ప్రాణశక్తి లేదు. అంచేత ఈ హృదయంలో ఉన్నటువంటి ఆ భావన చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 4 భాగాలున్నాయి. రెండు భాగాలు చెడు నెత్తుంది లంగ్స్ వైపుకు తీసుకెళ్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదే ప్రక్రియ మీరు బయట చేయగలిగినప్పుడు మీరు క్యాటలిస్ట్ అవుతారు, తక్షణం జరిగిపోతుంది. మట్టి ఇంత తీసుకొస్తారు, టన్నులు టన్నుల మట్టి తీసుకొస్తారు, కంపెనీలోకి ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. ఫ్యాక్టరీకి తీసుకెళ్లాక మట్టి రాదు బయటకి, ఏం బయటకు వస్తుంది? బంగారం. అంటే ఫ్యాక్టరీ అది బంగారపు ఫ్యాక్టరీ అయితే బంగారం వస్తుంది, ఇనుము అయితే ఇనుము వస్తుంది. ఏ క్యాటలిస్ట్ ఉపయోగించుకుంటే అది బయటకు వస్తుంది. మీరు తీసుకెళ్లింది ఏంటి? మట్టిని. బయటకు వచ్చింది ఏంటి? బంగారం. పరుసువేది ఇది, ఇక్కడుంది పరుసువేది. అది ఏం జరుగుతోందో అర్థం చేసుకోండి. దాన్ని కనుక మహాలక్ష్మి సాధనలో మీరు కనుపుకుంటే మీ స్వప్నాలన్నీ, మీరు చూసిన స్వప్నము సైంటిస్టులకి టైం పడుతోంది. ఇంకేంటంటే వాళ్ళకి ఈ సాధన తెలియదు, కానీ ఋషులకి వాళ్లకి ఈ సాధన తెలుసు కనుక వాళ్ల వాక్య వరదానంగానూ, లేకపోతే వాళ్ళకిష్టం లేకపోతే శాపంగానూ మారుతుంది. ఇంకా వాక్యే తక్షణం అది రూపుదాలుస్తుంది. ఇక్కడ ఆ రహస్యాలు ఉన్నాయి లక్ష్మీ సాధనలో, జాగ్రత్తగా చూసుకోండి. అది లంగ్ గురించి నేను, హార్ట్ గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవుతారు. రెండు భాగాలు మాత్రమే అర్థం చేసుకోండి. నాలుగు గదులున్నాయి, ఛాంబర్స్ అంటాం అది. ఈ నాలుగు గదుల్లో రెండు గదుల్లోంచి శరీరంలో ఏకత్రితమైనటువంటి మాలిన్యముతో నిండినటువంటి నెత్తురు ఇక్కడికి చేరుకుంటుంది. హార్ట్ నుంచి పంప్ చేసేది లంగ్స్ కి పంపిస్తుంది. లంగ్స్ లో ప్రస్తుతం సైంటిస్టులకు అర్థమైంది ఏంటి అంటే ఆక్సిజన్ మాత్రమే అది తీసుకుని ప్యూరిఫై చేసి మళ్ళా శరీరం అంతా పంపిస్తుంది. అదే ఆ చక్రం అలా జరుగుతూనే ఉంటుంది. ఇంత జరుగుతోంది, ఇంత జరుగుతోన్న ప్రక్రియ ఎన్ని నాళాలు రక్త నాళాలలో జరుగుతోందో తెలుసా? ఎంత దూరం ఆ నాళాల ఉంది? 60,000 మైళ్ళు. మీ శరీరంలో హృదయం ఇలా కొట్టుకుని ఇలా వచ్చిందంటే రక్తం ఎంత దూరం ప్రవహిస్తోంది? 60,000 మైళ్ళు. ఏ సైంటిస్ట్ ఫిజియాలజిస్ట్ అయినా అడగండి, ముద్ర వేస్తాడు దానికి. మీ సామర్థ్యం అర్థమవుతుందా? మీ జీవితం ఎంత గొప్పదో. ఏది ఒక మున్సిపాలిటీని చూపించండి, వాటర్ ట్యాప్స్ అన్నీ వేశాక మూడో రోజు బ్రేక్ కాకుండా ఉండటానికి. కానీ మీరు పుట్టారు, శ్వాస పీలుస్తూ వదులుతూ ఉన్నారు, మీ హార్ట్ బ్యాడ్ని తీసుకెళ్లి శుద్ధి చేసి లంగ్స్ లో దాన్ని మళ్ళా శరీరానికి అందజేస్తుంది. శరీరం అంటే ఏమని చెప్పారు ఇందాక స్వామీజీ? ఇప్పుడు మీరు ఒక పని చేయవచ్చు. క్యాటలిస్ట్ ఏం చేస్తుంది? మీరు కావలసిన ఆలోచనల యొక్క కాలాన్ని, కోట్ల కోట్ల సంవత్సరాలు పడేటటువంటి కాలాన్ని, అంచేత ఈ నెత్తురు ప్యూరిఫై అయిపోతున్నప్పుడు వాయువుతో పాటు ఆక్సిజన్తో పాటు మీకు కావలసిన పదార్థాన్ని కూడా లోపలికి పంపించగలిగితే అది ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్ నుంచి వస్తుంది. బ్రెయిన్ అంటే ఏమని చెప్పాను నేను? నిద్రాస్థితి అన్నది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా నిజంగా బ్రెయిన్ నిద్రపోతుంది. ఒక ఐన్స్టీన్ కి 7% బ్రెయిన్ వర్క్ చేసిందని సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. ఐన్స్టీన్ బ్రెయిన్ ఎంత వర్క్ చేసిందంటే 7%. అప్పుడు ఐన్స్టీన్ అయిపోయాడు. 100% వర్క్ చేస్తే ఏమయ్యేవాడు? సహస్రారు సిద్ధి అంటే అది. అంతటి ఎక్కడి నుంచి వస్తాయి ఇవి ఆలోచనలు? ఈ ఆలోచనలు కనుక మీరు హృదయంలోకి పంపించుకోగలిగితే, ఆలోచన హృదయంలోకి రాగానే భావాలు ఏర్పడతాయి, భావ సంవేదనలు ఏర్పడతాయి. ఎక్కడో యాక్సిడెంట్ అయింది, పేపర్లో జరుగుతాం. అదే రోజు అదే రోడ్డు మీద మీ వాళ్ళు కూడా అదే కార్ నెంబర్ గల వాళ్ళతో వెళ్తున్నారు అని న్యూస్ చదువుతారు. ఒకేలాగా రియాక్ట్ అవుతారా? అదేదో వెంకట అదే భాగవతం పోతన రాస్తూ ఉంటే ఒక శ్లోకంలో, ఒక పద్యంలో శ్రీనాథుడు వచ్చి అంటాడు, వికరిస్తాడు, ఏం రాసావయ్యా, ఎవడికి చెప్పడు, శస్త్రాలు తీసుకోడు, అస్త్రాలు తీసుకోడు, ఎవడికి ఫోన్ చేయడు, ఏమీ లేకుండా వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు అని. సినిమా చూశారా మీరు? పోతన సినిమా చూస్తే ఏం చేయంటే, మీరు పుస్తకాలు చదవరు కదా అంటే సినిమా చూశారా అని అడుగుతున్నా. అప్పుడు పోతన కొడుకు ఏం చేస్తాడు అంటే ఒక పెద్ద రాయిని పడేసి బావిలో మీ కూతురు పడిపోయింది అంటాడు. అతను భోజనం చేస్తూ ఉంటాడు అప్పుడు శ్రీనాథుడు. ఏం చేశాడు? పరిగెట్టుకొచ్చాడు. ఏమయ్యా తాడు తీసుకురాలేదు, ఏమీ తీసుకురాలేదు. ఇక్కడ స్వామీజీ చెప్పిన మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది క్యాటలిస్ట్, ఇది ఒకటే అద్వైతం. అది ఇది ఒకటే అని అర్థం చేసుకున్నటువంటి వాడికి అది తక్షణం జరిగిపోతుంది. క్యాటలిస్ట్ చాలా యాక్టివ్గా ఉంది. ఏం కావాలంటున్నాను, దానికోసం భావ సంవేదనలు కావాలి. నీ భావాలు కనుక దానికి అనుగుణ్యంగా ఉంటేనే పరిగెడతారు. సత్రయాగం ఎండాకాలంలో పెట్టాను మాస్టారు, అనుకూలమైనటువంటి వాతావరణంలో పెట్టండి అని అడిగాడు ఒకడు. నాకు తెలుసు అతను తన కూతురికి సంబంధాలు చూస్తున్నాడు. నా దగ్గరికి వచ్చింది కూడా సత్రయాగం గురించి రాలే. మా అమ్మాయికి సంబంధం కుదరటం లేదు మాస్టారు, మీరు ఊ అనేయండి. నేను ఊ అనిస్తే అది ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు ఇప్పటికీ. సరే అయితే నేను ఊ అనిస్తానయ్యా, ఇప్పుడు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చేస్తానండి, రేపే ముహూర్తం పెట్టించేసుకుంటాను, అప్పుడు ఎండాకాలం కాదు. ఈ అమ్మాయి పెళ్లి కోసం అన్ని చోట్లకి వెళ్తున్నారు, ఎండాకాలం లేదు. కానీ సత్రయాగానికి రావాలి అంటే ఏమని అడుగుతారు? అక్కడ వాతావరణం ఎలా ఉందండి? భావం లేదు. భావ సంవేదన లేనప్పుడు ఫలితాలు రావు. ఆ భావ సంవేదనలు లంగ్స్ లో జరుగుతాయి. అందువల్ల ప్రాణశక్తి అనేది మొత్తము కూడా లంగ్స్ ద్వారానే మెయిన్ గా శరీరానికి అందుతుంది. కానీ దాని సత్యాన్ని తెలుసుకుని సాధన చేసేటటువంటి వాళ్ళకి ప్రాణశక్తి లంగ్స్ లోంచి కాదు, నాభిలోంచి వస్తుంది అని అర్థమవుతుంది. దానికి బీహార్ స్కూల్ ఆఫ్ యోగా మీకు ఉజ్జయి ప్రాణాయామం చెప్పారా? అది నేర్చుకున్న వాళ్ళు ఎవరో చేతులెత్తండి. అది పట్టుకోండి. ఆ ఉజ్జయి ప్రాణాయామం మీకు ఆ సత్యాన్ని తెలుపుతుంది. అంచేత ఈ రక్తములోకి మీ సంకల్ప సిద్ధి కలగజేసేటటువంటి ఆలోచనను మీరు ప్రవేశపెట్టగలిగితే ఏమవుతుంది? ఆ ఆలోచన తక్షణం జరిగిపోతుంది. స్వప్నము తక్షణం జరిగిపోతుంది. ఇది రహస్యము. శివనారాయణ ఓకేనా? ఊహ అనాలమ్మా. ఓకే, ఆయన పని అయిపోయింది. ఇంకా ఒకళ్ళు ఒక ప్రశ్న అడిగారు. యజ్ఞము, హోమము, హవనము, మేధాయజ్ఞాలు, ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి అని. నాకు పుల్లారెడ్డి గుర్తొస్తూ ఉంటాడు ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడల్లా. చెప్పేదా పుల్లారెడ్డి గారి గురించి? వద్దా, వెళ్తావు నువ్వు జిలేబీ అని అడుగుతావు. ఇంకోడేమడుగుతాడు? పేర్లు చెప్పండి అయ్యా, స్వీట్స్ పేర్లు కూడా గుర్తురా. మైసూర్ పాక్, ఓకే. ఇంతకీ దాన్ని మైసూర్ పాక్ అని ఎందుకంటారు, దీన్ని జిలేబీ అని ఎందుకంటారు అని ఎవడు నన్ను అడగలే ఇంతవరకు. అదే అడిగినప్పుడు ఇప్పుడు మీకు అర్థమైపోయిందా? యజ్ఞము, హోమము అది మనం చేసేటటువంటి కార్యక్రమానికి ఇచ్చినటువంటి ఒక విశేషమైనటువంటి పేరు. హోమము అనేది ఆ మంత్రాలని వాటిని తెలియకుండా చేస్తే హోమము అంటాం, తెలిసి చేస్తే యజ్ఞము అంటాం. యా జ్ఞా, జ్ఞా అంటే తెలుసుకుంటాం, యా అంటే ఎవరికైతే తెలుసు. అంటే మీరు చేస్తున్నటువంటి క్రియాకలాపాలు వెనకాతలు ఉన్నటువంటి సైన్స్ టెక్నాలజీ అది తెలిసి చేస్తే యజ్ఞము అంటాం. తెలియకుండా ఒక అధ్వర్యుడు ఉంటాడు, వాడు యజమానిని, హోతల్ని, ఉద్గాతల్ని, వాళ్ళందరినీ కూడా కలిపి మీరు ఇలా చేసుకోండి అని చెప్పేస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా చేయాలి చెప్పడానికి టైం ఉండదు. కానీ అలా అందరూ కలిసి చూస్తున్నప్పుడు దాన్ని ఏమంటాం? హోమం అంటాం, హవనము అంటాం. తేడా అర్థమైంది కదా. దాని తర్వాత ఎన్ని రోజుల పాటు మీరు చేస్తున్నారు అనే దాని ప్రకారము కూడా పేర్లు మారుతూ ఉంటాయి. మొట్టమొదటిసారి నాకు తెలిసి ఈ కలియుగంలో సత్రయాగం ఇదే మొదటిసారి చేయబడుతుంది. నైమిషారణ్యంలో ఋషులందరూ కూడా కలిసి, ఋషులలో చాలా చాలా భేదాలు ఉన్నాయి. చర్వాకుడు అనే ఒక ఋషి ఉండేవాడు, వాడు ఋణం కృత్వాఘృతం ప్రభేతం చెప్తాడు. మెటీరియలిస్ట్ వాడు, అప్పు చేసైనా నీ తాగేవయ్యా ఏంటి గోలా అసలు అంటాడు. ఋషుల్లో కూడా షడ్దర్శనాలు ఉన్నాయి. ఒక్కొక్క చక్రానికి సంబంధించినటువంటి వేరే వేరే ఋషి విధానం ఉంది. వాళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలు లేవు. వాడు ఈ పంథాలో వెళ్తూ ఉంటాడు, వీడు ఈ పంథాలో వెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళందరూ కూడా కలిసి ఆరణ్యకాలలో, ఆరణ్యకాలకి మోడర్న్ పేరేంటి? కాన్ఫరెన్సెస్. కాన్ఫరెన్సెస్ లో అన్ని రకాల వాళ్ళు కలుస్తారు, వాళ్ళ వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ వాళ్ళ దాన్ని మేము చెప్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ ఏం చేసుకుంటారు, దాన్ని చూసుకుని ఏది కావాలో దానికి వెళ్ళాలి. కానీ ఆధ్యాత్మిక విద్య భారతీయ జగత్తులో భారతీయ సంస్కృతి ఇంత నాశనం అయిపోవటానికి కారణం ఏంటంటే సత్రయాగాలు లేవు. అద్భుతమైనటువంటి సంస్థల గురించి మీరు ఇవాళ విన్నారు కదా, ఏ సంస్థని మీరు తక్కువ అంచనా వేయగలరు? అబ్బే అదేం లేదండి, ఇది చాలా గొప్పదని అనగలరా మీరు? నేను అడుగుతున్నానని అనకండి. బ్రహ్మకుమారి వాళ్ళు చెప్పింది ఉంది, కల్కి భగవాన్ వాళ్ళు చెప్పింది ఉంది, జిల్లేలమూళ్ళ అమ్మ గురించి చెప్పినప్పుడు ఆ సంఘటన వింటే అసలు నాకు అదురు వచ్చింది. తన కాలి గోళ్లు తీసి ఏం చేసింది ఆవిడ, వేసేవాడు వెంకటేశ్వర స్వామి భక్తుడు, అమ్మకి కూడా దగ్గరగా ఉన్నాడు. అది ఎలా వేస్తాను అని భయపడుతున్నాడు అక్కడ హుండీలో వేయటానికి. అప్పుడు ఏం జరిగింది, వజ్రాలు విన్న వచ్చి స్వీకరించాడు. అంటే ఇప్పుడు అందరం మనం జిల్లేలమూడి అమ్మ మార్గంలో వెళ్ళుకుందాం? ఆ పిచ్చి పని చేయకండి. మీ గురువుని కాని, మీరు నడుస్తున్న దారిని కాని, మీరు చేస్తున్నటువంటి సాధనలు కానీ మానుకోవద్దు. ఇలా మార్చుకుంటూ పోతే ఎక్కడికి పోతారు, చివరికి ఎక్కడికే వెళ్లరు. కానీ ఈ జ్ఞానం అంతా మీరు మీకు కావలసినట్టు ఉపయోగించుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంప్యూటర్ ఉపయోగించుకుంటారు, చిన్నపిల్లలు కంప్యూటర్ ఉపయోగించుకుంటారు, మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు కంప్యూటర్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో చూస్తున్నారు కదా. కానీ కంప్యూటర్తో ఇంత నేర్చుకోవచ్చు అన్నది తెలుసుకోవచ్చు. తర్వాత మీ సంస్థకి, మీ కార్యక్రమాలకి మీ క్యాటలిస్ట్ ఎలా చెప్తే అలా చేయండి. మీరు కావాల్సినట్టు చేయకండి. మీరు కావాల్సిన మీకు అసలు ఏం ఒక్కర్లే, అర్థమైంది కదా. అంచేత ఈ మా అన్ని చెప్పేశాను, ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాను? ఇంకోటి ఉంది, చెక్క భజనలు చేస్తూ ఉంటారు మనుషులు, దాని భావం ఏదైనా వాళ్ళు చేస్తానన్న దానికి నాకు చెక్క భజన అని, అది ఏంటి చేస్తా ఉన్నారు? శివతాండవం చేశాడు, శివతాండవం మర్చిపోయాను, ఆ మాట వెనక్కి తీసేసుకుంటున్నాను. అది నాకు చాలా ఆనందం ఎక్కడిస్తుంది అంటే, తిట్టేవాడు తిట్టేస్తాడు, ఇదంతా అయిపోయాక వాళ్ళు ఏం చెప్తారు అంటే అక్కడి నుంచి చెరిపేయండి అంటారు. నాకు అర్థం కాదు, తిట్టేవాడు తిట్టేశాడు, వినేవాడు విన్నాడు, అంతా తర్వాత ఏం చెప్తారు అంటే అక్కడ స్పీకర్ ఏమంటే స్ట్రైక్ ఆఫ్ అంచేతే స్ట్రైక్ ఆఫ్. శివతాండవం గురించి చెప్తానన్నాను. ఇవాళ కాస్త టైం ఎక్కువ తీసుకున్నా, కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన బ్రెయిన్ లో రెండు పార్ట్స్ ఉన్నాయి, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉపవాసాలు అవి చేస్తే అన్న హెడ్డింగ్ ఉందా? లెఫ్ట్ హెమిస్పియర్ యాక్టివిటీస్, రైట్ హెమిస్పియర్ యాక్టివిటీస్. హైదరాబాద్ లో ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో చెప్తేనే అది ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. ఇది మీకు శివతాండవం వైపు తీసుకెళ్తున్నాను, అందుకు అది కాస్త చూసుకోండి. ఇక్కడ క్యాటలిస్ట్ పనిచేయటంలే. కావాలని ఆ మాట మరీ మరీ ఎందుకు వాడుతున్నాను అంటే, ఆ ఉత్ప్రేరకము అనే భావన మీ శరీరానికి తెచ్చుకుని దీని లక్షణాలు మీరు మార్చుకోకపోతే మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఆ లక్షణాలు మార్చేదే సాధన. ఇంకా సర్వేశమ్మ నాకు కనిపించదు, లెఫ్ట్ బ్రెయిన్ చదువు. మనకి ఎడం వైపు ఉన్నటువంటి భాగము ఎలా పనిచేస్తుందో చూడండి. ఇంగ్లీష్ చదివేమ్మా, తెలుగు చెప్పేస్తారు. ఒక్కొక్కటి చెప్పమను, పరిగెత్తే నేను చెప్పలేదు. మొదటిది ఏంటి, లెఫ్ట్ బ్రెయిన్ కిందేనా ఉందే, లెఫ్ట్ బ్రెయిన్ పాజిటివ్, ధనాత్మకమైనటువంటి ఆలోచనలు. ధనాత్మకమైనటువంటి ఆలోచనలు అంటే డబ్బు తెచ్చేవని కాదు, మీరు చేస్తున్నటువంటి పనికి పాజిటివ్ గా ఆలోచించటం నేర్చుకోండి. కానీ చాలా మంది ఆలోచన విధానంలో ఏదైనా ఒక పని చేయమంటే ఇది మేము చేయగలమా ఫస్ట్ క్వశ్చన్, దాని తర్వాత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్, అంగబలం ఎక్కడి నుంచి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్. కానీ ఇది ఎలా చెయ్యాలి అని పాజిటివ్ గా ఆలోచించేటటువంటి శక్తి రైట్ బ్రెయిన్ లో ఉండదు, లెఫ్ట్ బ్రెయిన్ లో ఉంటుంది, ఎడమ వైపు ఉంటుంది. నెక్స్ట్, విశ్లేషణ చేయగలిగేటటువంటిది ఉంటుంది. ఆ విశ్లేషణ ఇప్పుడు మీరు ఉపయోగించుకోవాలి. బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నువ్వు నేను అనేక జన్మలు ఎత్తాము, నీకు తెలియదు నాకు తెలుసు నేను చెప్తున్నది చెయ్యి అన్నాడు. అంటే అర్జునుడికి తన జన్మలు తెలుసా తెలియవా? తెలియవు. అంచేత ఎవరి మాట వినాలి? ప్రతి గురువు సంస్థలో మీరు చూసుకోండి, ప్రతి ఒక్క గురువు ఈనాడు ఇన్నాళ్ళ నుంచి మీరు నాతో సంబంధించి ఉన్నారు, మళ్ళా ఇప్పుడు కలుస్తున్నాం అది ఉంటోంది కదా. అంచేత ఆ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు సంస్థల్ని మార్చుకోకండి, ఆ వివరణ ఈ జ్ఞానాన్ని మార్చుకోండి. అనాలిసిస్ ఎక్కడ చేసుకుంటారు? నేను చేయవలసిన పని ఏంటి, నేను చేయకూడని పని ఏంటి? పాయసం చేస్తున్నాడు, ఎదురుకుండా ఉప్పు డబ్బా కనిపించింది, పంచదార డబ్బా దూరంగా ఉంది, ఏంటి వేసేద్దాం? భార్య ఏమో చెప్పింది దూరంలో ఎక్కడో బాత్రూమ్ నుంచి, దగ్గరగానే ఉంటుందండి డబ్బా వేసేయండి అని. కానీ వీడికి తెలుసు అది ఉప్పు డబ్బా, తేడా తెలుస్తుంది కదా. మరి పాయసం చేస్తున్నాడు, వేయమంది పంచదార, ఏమేయాలి? ఉప్పు వేస్తావా, దూరంగా ఉన్న పంచదార తీసుకొచ్చి వేస్తావా? అర్థమైంది కదా, అది విశ్లేషణ అంటే. దగ్గరగా ఉందా దూరంగా ఉందా మనం ఏం చేస్తామని కాదు, మీరు విశ్లేషణ చేసుకుని మనం చేయవలసిన పని మనం చేసుకోవాలి. నెక్స్ట్, లీనియర్ అనేది స్ట్రెయిట్ గా వెళ్ళిపోతుంది. స్ట్రెయిట్ గా వెళ్ళిపోవటం అంటే అలాగే ఇంకా మాస్టర్ చెప్పారు స్ట్రెయిట్ గా వెళ్ళిపోతాను, నేను లేచి నించున్నాడు, స్ట్రెయిట్ గా వచ్చేస్తున్నాడు. స్ట్రెయిట్ గా వచ్చేస్తే ఏమవుతుంది? గోడ కొట్టుకుంటాడు. కనుక అసలు తెలివైన వాడు ఉంటే మాస్టర్ స్ట్రైట్ గా వెళ్ళమన్నాడు కనుక స్ట్రైట్ గానే వచ్చి కాళ్ళు అక్కడ లెఫ్ట్ రైట్ అంటూ ఉండిపోతాడు. లీనియర్ దాంట్లో ఆ ప్రమాదం ఉండేది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. స్ట్రైట్ గా వెళ్తాం అనేది రైట్, కానీ లక్ష్యం స్ట్రైట్ గా ఉండాలి, మార్గం ఎలా ఉన్నా పర్వాలేదు అన్నది గుర్తుంచుకోండి. అంటే లీనియర్ అనేది ఇది ఏ దిశలో వెళ్ళాలి, లక్ష్యానికి స్ట్రైట్ గా వెళ్ళాలి, క్లియర్ గా ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాలి. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇదంతా లెఫ్ట్ బ్రెయిన్ లో ఉంటుంది. ఇందాక నేను చెప్పాను టోనీ నాడెర్ అని, ఇదంతా ఆయన రాసిన పుస్తకాల నుంచి తీసింది. ఆయన ఎండిడిఎం, ఆయన ప్రెసిడెంట్ హాలీవుడ్ యాక్టర్స్ లో వెల్ పేడ్ హాలీవుడ్ యాక్టర్స్ కంటే తక్కువ వాళ్ళకి ఆయన దొరకడు, అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఒకసారి ఏదో అవకాశం వచ్చి ఒక యాక్టర్ పేర్లు మనకి ఎందుకు కానీ అతని బ్రెయిన్ స్కాన్ చేయాల్సి వచ్చింది. చూస్తే అన్ని కన్నాలు ఉన్నాయి అతని బ్రెయిన్ లో, చాలా గొప్ప యాక్టర్. సరే, ఇంకా అతనికి అనుమానం వచ్చి ప్రెసిడెంట్స్ది వాళ్ళది కార్పొరేట్ ఏమంటారు ఆ పైన ఉన్నవాడిని చేయరు, అలాగా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరి బ్రెయిన్ ని కూడా అతను స్కాన్ చేశాడు, అందరిలో కన్నాలే ఉన్నాయి, అసలు బ్రెయిన్ లేదు అక్కడ, అన్ని రంధ్రాలే ఉన్నాయి. తర్వాత ఆయన కనిపెట్టాడు ఒకటి, నేను తర్వాత వీలవుతే చూపించబడినంతని. మన బ్రెయిన్ లో ఫోల్డ్స్ ఉంటాయి, ఫోల్డ్స్ అంటే మడతలుంటాయి మన బ్రెయిన్ లో. పతంజలి యోగ సూత్రాలు ఒక్కొక్క మడతకి సంబంధించినటువంటి యోగ సూత్రాలు, చాలా క్లియర్ గా ఆయన చూపిస్తాడు కూడా ఆయన. అంచేత మీరు పతంజలి యోగ సూత్రాలు రోజు చదివినా చాలు ఆ మడతలు యాక్టివేట్ అవుతాయి. ఇంతకీ ఇది ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు బ్రెయిన్ గురించి? మొట్టమొదట బ్రెయిన్ నుంచే మీ హృదయంలోకి మీ కోరికలు తీర్చడానికి కావాల్సినటువంటి హార్మోన్స్ వస్తాయి. అంచేత మడతలు యాక్టివేట్ అవుతే అక్కడ విభూతి యోగం అని ఉంది ఒకటి పతంజలి యోగంలో. ఏం చేస్తే, ఏ మడతని కనుక మీరు ఉపయోగిస్తే ఆ సిద్ధి మీకు వస్తుంది అని. అంచేత ఆయన తన రీసెర్చ్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత కొంతమంది చేత రోజు ఆ పతంజలి యోగ సూత్రాలను పారాయణ చేయించటం మొదలెట్టాడు. 6 నెలల తర్వాత టెస్ట్ చేస్తే 25% రంధ్రాలు పూడిపోయాయి. కంటిన్యూస్ గా సాధన కూడా చేస్తే ఇంకా తొందరగా పూడిపోయేది. అందుకే వివేకానంద దగ్గర నుంచి తర్వాత వచ్చినటువంటి ప్రతి గురువు ఏం చెప్తున్నాడు, మీరు కరెక్ట్ గా కనుక ఈ సాధనలో సీక్వెన్షియల్ గా కనుక చేస్తే, పద్ధతిగా కనుక చేస్తే 6 నెలలలో మీకు ఆత్మజ్ఞానం గ్యారంటీ. మానవ శరీరము పొందిన ప్రతి వ్యక్తికి ఆ గ్యారంటీ ఉంది. కండిషన్ ఏంటి అంటే ఈ సీక్వెన్స్ పైన చెప్తున్నవన్నీ ఫాలో అవ్వాలి. తర్వాత వెర్బల్, దానికి మాటల ద్వారా రూపకల్పన చేయగలగాలి. మీ లక్ష్యాన్ని వాక్ ద్వారా రూపకల్పన చేయాలి. అది సైంటిస్టులందరూ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు రూపకల్పన చేసుకుంటున్నారు. నేను కావాలని ఇదే ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాను అంటే ఆ మందు తొందరగా రావాలని. క్యాన్సర్ కి మందు వెర్బల్ అంటే మాట. మాట ఏంటది? క్యాన్సర్ కి మందు. కరెక్ట్ క్యాటలిస్ట్స్ లేరు అక్కడ. ఉంటే ఏమై ఉండేది? ఇప్పటికీ కనిపెట్టేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మీకు గ్యారంటీ ఉంది కదా, సైంటిస్టులందరూ రీసెర్చ్ చేస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఇంకో 100 సంవత్సరాల తర్వాత గ్యారంటీగా వెర్బల్ భౌతిక రూపం దారిస్తుంది. భావం అర్థమవుతుంది కదా. వాక్శక్తి పదము పదార్థంగా మారాలి. అసలు పదార్థం అంటేనే అర్థం, పదానికి అర్థం అని. నెక్స్ట్ కాంక్రీట్ భౌతికంగా వచ్చేసింది, లాజికల్ గా ఉండాలి. అది ఇతరులకు ఉపయోగపడితేనే కదా. ఉపయోగపడకుండా ఆటం బాంబు కనిపెట్టి కూర్చున్నారు. ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అంతా అంతే. ఆటం బాంబులు ఏం చేయాలో తెలియటం లేదు వాళ్ళకి. రేషనల్ లేదు. తయారు చేశారు బాంబులు, ఏం చేయాలి దాన్ని? ఎవరి మీద? ప్రయోగించలేదు. ప్రయోగిస్తే వాడిపోతాడు. ప్రయోగించకుండా ఉండకపోతే వాడు 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టాడు కదా బాంబు తయారు చేసే కదా, ఏం చేయాలి? అది రేషనల్. నువ్వు చేస్తున్న పనికి అసలు వ్యావహారికత ఉన్నదా లేదా? యాక్టివ్, సక్రియత, కోలోరిట్. ఇంకో ఇటువైపు ఏముంది? ఏం ఉంది చూడు, ఇంట్యూటివ్ అంతర్ భావన, తక్షణం జరగాలి, భావ సంవేదనలు. మాటలు అక్కర్లేదు, భావం ఉంటే చాలు. దృశ్యం కనిపిస్తే చాలు, ఊహాచిత్రం. అందుకే మెడిటేషన్ లో ఏం చేస్తాం మనం? కళాత్మకంగా ఉండాలి. అయిపోయిందా? హాలిస్టిక్ అంటే ఏంటి అర్థం? అందరినీ కలుపుకోగలగాలి. హాలిస్టిక్ అంటే నేను చేస్తున్న పని, ఇందాక చెప్పాం కదా, కొంప ముంచుతుంది రేషనలిజం లేకపోతే. ఇక్కడే ఉంది, హాలిస్టిక్ ఉంది. అంచేత ఈ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ యొక్క భావాలలో అన్ని కన్నాలతో నిండిపోయి ఉన్నటువంటి దాన్ని ప్రాణాయామము ద్వారా కనుక మీరు, ఏ ప్రాణాయామం చేసుకోమని చెప్పాను, వీలవుతే పతంజలి యోగ సూత్రాలు మీరు, దానికి మళ్ళా మీరు బీహార్ స్కూల్ ఆఫ్ యోగా ఆయన సహాయం అడగాలి. ఆయన ఖచ్చితంగా మీరు ఒక గ్రూప్ లాగా తయారవుతే మీ మధ్యకు వచ్చి చెప్తాడు. అంచేత ఈ సత్రయాగ ఫలితాలన్నీ కూడా ఈ విధంగా జరుగుతాయి. కానీ ఇక్కడ మీకు లెఫ్ట్ అండ్ రైట్ కి సంబంధం తెలిసిందా? ఒకటి ఏకత్వం వైపు తీసుకెళ్తుంది, ఇంకోటి విశ్లేషణాత్మకంగా తీసుకెళ్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? రెండు కావాలి. ఏకత్వం వైపు వెళ్ళిపోయినా కష్టమే, విశ్లేషణాత్మకంగా లాగపోయినా కష్టమే. అంచేత శివభక్తుడైనటువంటి వాడు రాముడితో యుద్ధం చేస్తున్నప్పుడు శివుడు కనిపించాడు. శివభక్తుడు కదా, నువ్వు రాముడితో యుద్ధం చేస్తున్నావు, రాముడు నా హృదయంలో ఉన్నాడు. మరి ఇది ఎలా అంటే, ఈసారి తప్పు అయిపోయింది, నెక్స్ట్ టైం నువ్వు మళ్లీ వచ్చినప్పుడు, శివుడు మహాకాలుడుగా నువ్వు మళ్లీ వచ్చినప్పుడు నా మొత్తం శక్తిని నీకు ధారబోస్తాను. ఇది ఈ మాట ఎందుకు ఎత్తుతున్నాను అంటే, ఈ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ శివతాండవ స్తోత్రంలో కలిసిపోతాయి. మీరు దాన్ని కరెక్ట్ గా చేయగలిగితే. భావం అర్థమైంది కదా ఎందుకు ఇదంతా చెప్పాను? పతంజలి యోగ సూత్రాల కంటే కూడా శివతాండవం చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది మీకు. కానీ అక్కడ మీరు మీ కాళ్ళని చేతుల్ని ఉపయోగించుకోగలగాలి. అది రేపు నేర్చుకుందామా? కొన్నిలే నెక్స్ట్ టైం సత్రయాగం పెట్టుకున్నప్పుడు నేర్చుకుందాం. లేచి నుంచుండే కదా కూర్చొని, ఇప్పుడే ఇప్పుడే అంటే మీకు సూచన ఏంటంటే, ఇక్కడ ఎలాగైతే అటెండెన్స్లు అవి తీసుకుని ఈ క్లాసెస్ జరుపుకుంటున్నారో మీ ఏరియాలో కూడా అలాగే క్లాసెస్ జరుపుకోండి. మీరు ఒక్కడే క్లాసులో ఉన్నా సీడీలు ఉంటాయి కనుక ఈ సీడీలు వినండి ఆ టైంకి. ఎలాగో అలా చూసుకోండి మెల్లిగా. మన ఏమంటారు దాన్ని, అటెండెన్స్ రిజిస్టరు అది అంతా పెట్టుకుని స్లోగా ఎదగండి. ప్రతి నెల 3 రోజుల పాటు జరిగేటటువంటి సత్రయాగంలో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ భావన డిస్ట్రిక్ట్ వైజ్ గా గ్రో చేయండి. అందరూ అందరి డిస్టిక్ వాళ్ళు అన్ని చోట్లకి వెళ్లకుండా ఒక్కొక్క డిస్టిక్ట్ కి మీరు కాన్సన్ట్రేట్ చేసి మూడు నాలుగు సత్రయాగాలు అయ్యాక మళ్లీ ఒక పెద్ద సత్రయాగం అన్నింటినీ కలిపి ఇంకా మీ ప్లానింగ్ అంతా మీది. ఏదో సార్ మీరు కాళ్ళు ఎలా కదుపుతున్నారో చూపించండి ఒకసారి. మీరు కాస్త మనస్సులో ముందు ఊహ చూసుకోండి రైట్ బ్రెయిన్ తో. చప్పట్లు కొట్టద్దు, చప్పుడు చేయనివ్వకండి, ఎందుకంటే చప్పుడు చేస్తే సాంగ్ మిస్ అవుతుంది. ఇక్కడ రహస్యం తెలుసుకోండి, రహస్యం తెలుసుకోండి. కాళ్ళు యోగశాస్త్ర ప్రకారము కళ్ళకి కర్మేంద్రియాలు, కళ్ళకి కాళ్ళు కర్మేంద్రియాలు. మన కోరిక ఏంటి? క్యాటలిస్ట్ అవ్వాలి కదా. అంచేత కళ్ళు ఏ లక్ష్యాన్ని చూస్తున్నాయో అక్కడికి తొందరగా కాళ్ళు వెళ్ళాలి. అంచేత కాళ్ళు కదుపుతాం. ఎలా కదుపుతామో చూడండి. మీరేం డాన్స్ చేయకలే, కదలికే కదవాలి. ఈ కదలిక కదులుతానికి కారణం ఏంటి అంటే బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆర్డర్. బ్రెయిన్ ఆర్డర్ ఇస్తుంది, ఈ కాలు ఇటు పెట్టు, ఈ కాలు ఇటు పెట్టు అంటే లేకపోతే కదలదు అది. మీకు తెలియదు కానీ అది జరుగుతోంది. అది ఇది ఏ తత్వానికి? ఇది కర్మేంద్రియాలు వాయుతత్వానికి. మీ శ్వాస ద్వారా మీకు కావలసిన ఆలోచన మీలోకి దిగాలి. మరి ఆ ఆలోచనలు ఎలా ఉండాలి? మీ బదులు రావణాసురుడే ఆలోచించాడు. రావణాసురుడు అనే రాక్షసుడు అనుకోకండి. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు ఒకేలాగా వాడుకోగలిగిన వాడు దశకంఠుడు. అంచేత కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిసి పనిచేస్తాయి. వాయు కరెక్ట్ గా లోపలికి వెళ్తుంది, ఇడ పింగళ రెండు కలిస్తే సుషుమ్న. ఈ సుషుమ్న నుంచి వస్తున్నటువంటి ఆ శక్తి ఎడమవేప కుడివేప, ఎటువైపు కావాలి మీకు? రెండు వేపులా కావాలి. కనుక ఒకసారి చేసి చూపించండి, అర్థమైంది కదా? అదే ప్రాసెస్. కాస్త ఇరుగ్గా ఉంది, జాగా ఎక్కడి నుంచి తెస్తాం? ఎవరికైనా అప్లై చేసి శాంక్షన్ చేయించుకు రావాలండి, జాగా కావాలంటే కొంచెం దూరం అవ్వండి. మీరు తర్వాత మాస్టర్ దానికి పే చేశారండి ఎక్స్ట్రా రూమ్ కని చెప్పండి, జరగండి. మైదానంలో కూడా వెళ్ళుకోండి కాస్త, ఎక్స్పాండ్. ముందు విశాలత్వం రావాలా. చెప్పింది అర్థం అవటం లేదా? వెనక్కి పక్కకి జరగండి. మళ్ళా ఇరుక్కుంటున్నారు. ఎక్కువ మంది వద్దు, లేడీస్ ఇద్దరండి. అవుతే ఐదైదు అమ్మా, ఇది తట్టుకుంటుందా? ఐదుగురు వీళ్ళు, ఐదుగురు వాళ్ళు, ఐదుగురేనా? నేనేం చేయగలను బాబు, ఇది భరించదేమో. జాగ్రత్త, కాస్త పక్కకి రండి. నేను దిగిపోతానమ్మా, నేనే అడ్డురాను, నేను దిగిపోతాను. ఇంకా చేయి తిప్పాలమ్మా, ఇలా చేపెట్టుకోండి. మీరు ఎవరికైనా తగిలితే పక్కకుండి, వెనక్కైనా సరే పక్కకైనా సరే వెనక్కి వెళ్ళటం మంచిది. ఇంకా చూసుకోండి మీరు కాస్త. స్టార్ట్. శివతాండవస్తోత్రం ప్రమాణమావితస్తలేవరం ప్రమోదమానమానసే కాక్షోరణి నిరుద్ధ రాపతి ప్రచిత్
Thank you. శివతాండవ స్తోత్రంలో చాలా అద్భుతమైనటువంటి తాంత్రిక రహస్యాలు ఉన్నాయి. కానీ తాంత్రిక రహస్యాలలో ఉన్న రావణాసురుడి గొప్పతనం ఏంటి అంటే, ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఇలాగ మిగతా క్లాసెస్ కూడా మీరు చేసుకోవాలి. విలోలలోల లోచను లలామ భాల లగ్నత, మొత్తము పిక్యూటరీ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంది మనకి, దాన్ని తృతీయ నేత్రం పిక్యూటరీ పీనియల్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది, పిక్యూటరీ ఇక్కడ ఉంటుంది, అంటే ఇక్కడ సంగతి చెప్తున్నాను నేను. పీనియల్ గ్లాండ్ అది శివుడి యొక్క మూడో నేత్రం, అక్కడ నుంచి హార్మోన్స్ మన శరీరంలోకి దిగాలి. అందుకని చేతులు ఇలా పెట్టకండి, బ్రేకేజ్ ఎప్పుడూ కూడా చేతులు ఇలా ఉండాలి. ఇది ఇలా యొక్క కర్మేంద్రియము, ఇది పింగళ యొక్క కర్మేంద్రియము వాయువుది. ఇది ఎప్పుడైతే కలుస్తాయో సుషుమ్న, సుషుమ్న అంటే అందమైనది అని కూడా అర్థం ఉంది. అంచేత అది ఎలా దిగుతుందో చెప్తున్నాడు. ఈ మంత్రం చదువుతున్నప్పుడు తర్వాత నిజంగా మీకు ఘనత వచ్చేసి మీరు చేస్తున్నప్పుడు ఇక్కడ నేను అంగ సంచాలన ఇంపార్టెంటే కానీ భావ సంచాలన చాలా ముఖ్యం. విలోల లోల లోచను లలామ భాల లగ్నక, లా అనే పదము పృథితత్వానికి సంబంధించినటువంటి పదము. ఆ పృథితత్వం యొక్క వైబ్రేషన్స్ హృదయం నుంచి ఏంటంటారు శ్వాసకోశాలు లంగ్స్ ఈ ఊపిరితిత్తుల్లోకి దింపుతుందా మనం పృథితత్వాన్ని. ఎవరో అడిగారు నన్ను ఒకసారి తత్వాల్ని ఎలా దింపాలి అని, ఎవరో అడిగింది, ఇప్పుడు అర్థమైందా? దీంతో దిగుతుంది అది. విలోలలోల లోచనో లలామ భాల లగ్నక, ఇది మీరు కరెక్ట్ గా చేస్తున్నారు అన్నదానికి ప్రూఫ్ కూడా ఇస్తాడు అక్కడ ఫార్ములాలో. శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్య, శివంకరమైనటువంటి ఆ సమాధి స్థితి యొక్క సుఖం నాకు ఎప్పుడొస్తుంది అని ఆ ఆవేదనతో ఈ పదం పాడాలి. ఒకసారి ఆ పదం విని చేతులు పైకి పెట్టుకోండి, అంతే తప్ప మీరేం చేసుకో అక్కడ అలాగే ఉంచండి. ఆ పదాలు వస్తున్నప్పుడు లలామ భాల లగ్నక స్ట్రైట్ గా ఉండాలి. మీరు ముడిచేస్తున్నారు ఇక్కడ, ఫ్లో ఎలా అవుతుందా బా, కామన్ సెన్స్ ఉండదా? ఎన్నిసార్లు చెప్పినా స్ట్రైట్ అది మీ ఇష్టం, అది కలవాల, అలా ఉంచుకోండి, వినండి. ఇలాగా ప్రతి మంత్రానికి కూడా ఈ ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేటటువంటి ఈ స్తోత్రాన్ని పతంజలి యోగ సూత్రాల కంటే ఈజీ, మీరు ఈజీగా చేయగలరు. కానీ సైంటిఫిక్ గా దాన్ని డెవలప్ చేయాలంటే తప్పదు మీకు పతంజలి యోగ సూత్రాలే. అంచేతే నేను మీకు చెప్తున్నాను, పతంజలి యోగ సూత్రాలు అవి చెప్పేటటువంటి సంస్థలో ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయగలరు. ఎన్ని సంస్థలలో, అన్ని సంస్థలు ఎందుకంటే వాటి వాటి క్రియాకలాపాలు అవి మీకు నేర్పుతున్నాయి. అందులో ఏది మీకు నచ్చింది, కానీ అందరికీ గ్యారంటీగా ఏం చేసుకోమని చెప్పాను నేను, 24 సార్లు గాయత్రి మంత్రం చేయాల్సిందే. మీరు ఇంకా దివ్య శ్రవణము, దివ్య స్పర్శ సాధన చేసుకోవాల్సిందే. మాస్టర్ సివివి సవితాధ్యానం, సవితాధ్యానం మంత్రం ఏంటి? ఓం సవిత, ఏ ముందు సవిత, ఓం సవిత శ్రీరామచంద్ర, ఓం సవిత శ్రీరామచంద్ర, మూడు సార్లు అనుకోండి పడుకునేటప్పుడు, అర్థమైంది కదా? దానికి వెనకాతలు ఉన్నటువంటి సైన్స్ కానీ అది కానీ అక్కడ ఫ్లెక్సీలలో ఉన్నాయి. దీని తర్వాత కుండలిని జాగరణ వైపు దేవతలు కూడా వెళ్ళాలి. దేవతలకు కూడా కుండలిని జాగరణ జరగలేదు, ప్రాణశక్తి ఉంది, అనంతంగా బతకగలుగుతున్నారు. ఈ కుండలిని సాధనకు కావాల్సినటువంటి మొదటి నాలుగు నామాలు జాగ్రత్తగా నోట్ చేసుకోండి మీ క్లాసులో ఉన్న వాళ్ళందరూ. మొదటి నాలుగు నామాలే ఎవరి నాలుగు నామాలు? పండిత్ శ్రీరావు శర్మ ఆచార్య నామాలు. అందులో ఎందుకంటే ఈ నామాలలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఆయన ఆత్మకథగా రాసుకున్నాడు, అది కుండలిని జాగరణకే రాశాడు. అందులో ఆయన మొట్టమొదటి ఏం చెప్తాడు అంటే మదన్మోహన్ మాలవ్య ద్వారా గాయత్రి మంత్రాన్ని పొందినవాణ్ణి. అది ఆయన చేసుకుంటూ ఉంటే ఎవరు దొరికాడు? సద్గురువు దొరికాడు. మంత్రం మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు అన్నది కాదు, దాని ద్వారా మీ లోపల ఆ సద్గురువు వస్తాడు. వచ్చినప్పుడు పరమ పూజ గురుదేవం రాసుకున్నారు, జన్మజన్మల బంధాలు నాకు తెలిసాయి, నాలుగో నామంలో స్వాదేంద్రియ జననేంద్రియం మీద నియంత్రణ పొందిన మహానుభావునికి నమస్కారము, నాలుగవ దాంట్లో స్వాధ్యాయమే వ్యసనముగా మారిన వ్యక్తికి నమస్కారం. ఈ నాలుగు లక్షణాలు ఎప్పుడైతే మీలో వస్తాయో కుండలిని జాగరణకి బేసిస్ అవుతుంది. ఆ బేసిస్ కి పతంజలి యోగ సూత్రాలు లేక శివతాండవ స్తోత్రం. అన్నిటికంటే ఇంకోటి మర్చిపోయారు మీరు చెప్పడం నాకు, సూపర్ బ్రెయిన్ యోగా చేసుకోవాలి. చేసుకున్నారా ఇవాళ? మీ పిల్లలకి వాళ్ళకి అందరికీ చెప్పండి. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వాళ్ళు అందరూ రీసెర్చ్ చేసి ఈ విధంగా కనుక మీరు గుంజీలు తీయగలిగితే ఖచ్చితంగా బ్రెయిన్ లో ఉన్నవన్నీ జాగృతం అవుతాయని చెప్తాం. అంచేత మనం గుంజీలు అంటాం, వాళ్ళు సూపర్ బ్రెయిన్ యోగా అంటారు. కానీ వాళ్ల భాష వాడితేనే మనకు కొంచెం లాభం. ఇదంటే సూపర్ బ్రెయిన్ యోగాకి వాళ్ళు $6,000 తీసుకుంటున్నారు. ఒక గంటలో నేర్పుతారు, అది $6,000 తీసుకుంటున్నారు. కానీ మీకు అయాచితంగా లభిస్తుంది కనుక విలువ తెలియదేమో అనిపిస్తోంది. విలువ తెలిస్తే ఆచరణ చేసుకోండి. జై గురుదేవ్. దీని తర్వాత ఇవాళ సాంస్కృతిక కార్యక్రమాలకి చివరి రోజు కనుక మీకు ఏంటమ్మా అది దాండియా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. మూలాధార చక్ర జాగరణ దానివల్ల జరుగుతుంది. మన వాళ్లు ఏ ప్రక్రియ పెట్టినా ఎక్కడైనా, అందుకే పూజలవి చేస్తున్నప్పుడు నృత్యం సమర్పయామి, గీతం సమర్పయామి అని చెప్తూ ఉంటాం కదా, దాన్ని చూసుకోండి. ఇవాళ రేపు పూర్ణాహుతి తర్వాత ఏమీ ఉండదు. రేపు పూర్ణాహుతి అయిపోయాక భోజనాలు అయిపోయాక కార్యక్రమాలు అయిపోతాయి. జై గురుదేవ్. రోజు అంతర్యాగం కూడా చేసుకోవాలి, కానీ స్వామీజీ చెప్పింది కూడా గుర్తుంచుకోండి, కెటాలిస్ట్ యాగా అనండి.